ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमःशुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु बुद्धेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। చదువుతుంది శ్రీమద్భాగవతం ఏకదస్కందము 1వ భాగం అధ్యాయం 4 శ్లోకం 9. ఇత్తం భ్రువతి అభయదే నరదేవా దేవా సవీఢా నమ్రా శిరస సగృణం తం ఊచు నా ఏతత్ విభో త్వయి పరే అవికృతే విచిత్రం స్వరామా ధీరా నికరా అనంత పాదపద్మే ఇత్తం భ్రూవతి భయదే నరదేవ దేవా ఇత్తం భ్రూవతి అభయదే నరదేవ దేవా సవ్రీడ నమ్రస శిరస సగృణం తమోచు సవ్రీడ నమ్రస శిరస సగృణం తమోచు నైతద్విభో త్వయి పరే అవిక్త విచిత్రం నైతద్భివ త్వయి పరే అవృక్తే విచిత్రం స్వారామధీరా నికరాత పదపద్మే స్వారామధీరా నికరాంత పాదపద్మే ఇత్తం భ్రవతి అభయదే నరదేవ దేవా సవ్రీడ నమ్రశిరా సగృఢం తమోచు నైతద్విభో త్వయి పరే అవృక్తే విచిత్రం స్వారామధీరా నికరాంత పాదపద్మే ఇత్తం ఈ ప్రకారం ధ్రువతి అతడు పలుగ్గా అభయదే అభయప్రదాత నరదేవ ఓ రాజా నిమి దేవా దేవతలు మన్మధుడు అతని పరిజనులు సవ్రిజ సిగ్గుతో నమ్ర వంచి శిరస తమ శిరసులను సగృణం కరుణ కొరుచు తం అతనితో ఊచు పలికిరి నా కాదు ఏతద్ ఇది విభో హే ప్రభు త్వయి నీకు పరే పరపురుషుడు అవృకతే మార్పురహితుడు విచిత్రం వింత ఏమేను స్వరామ ఆత్మసంతుష్టులైన వారు ధీరా ధీరులైన వారు నికరాం పెద్ద సంఖ్యలో అనతాం వందనం చేసెదరో పాదపద్మే ఏ పాదపద్మములకు. అర్థమం భాష్యం చెప్పింది ఏసు భక్తి అని ప్రభుపాద వారు. వర్షులు భావము నిమ్ మహారాజా నరనారీ ఆ విధంగా పలికి దేవతల భయం పోగొట్టగా సిగ్గుతో తలలు దించుకున్న వారై వారు భగత్కరుణను కోరుచు ఇట్ట పలికిరి. ఓ దేవ, మా యొక్క అందరి నీవు సదా దివ్యుడు కనుక నీవు మార్పురహితుడు. ఆత్మారాములు ధీరులైన అసంఖ్యాక ఋషులు వినయముతో నీ పాదపద్మం నమస్కరించరు కనుక
మేము గొప్ప అపరాధం నరించను. మా ఎడ నీవు నిర్హేతుమకు కృపను చూపుట నీకు అసాధారణమేమి కాదు. భాష్యం. దేవదేవ, దేవతలు సాధారణ ఋషులు మనుషులు వంటి జీవులు సర్వదా గర్వంతోనూ క్రోధంతో కలిచిందినను నీవు సదా దివ్యుడై ఉన్నావు. కనుక చ్యుతి కలిగినట్టి దేవతలకు మేము నీ మహిమను ఎరుంగకుండుట ఆశ్చర్యమేమి కాదు అని దేవతలు పరిగిది. ఓం అజ్ఞాంతమంద్రజ్ఞానాన్యంచులాగయ చక్షుమితమైన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుమదాయ కృష్ణ ప్రస్థాయ బుద్ధులే. శ్రీమతి భక్తివేదంత స్వామి ఇది నామని నమస్తే సారస్వదేవి గౌరవాణి ప్రచారని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశారని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిజానికి ఈరోజు ఉదయం పెద్దప్రభు క్లాస్ చెప్పాలి కానీ అనుకోని కారణం వల్ల ప్రభు నాకు చెప్పని చెప్పారు. సమయం బాగా మీకు తీసుకొని జరిగంటే క్లాస్ నేను లేట్గా రావడం జరిగింది, దయచేసి క్షమించండి. జయ శ్రీ శ్రీ రాధవన్ భగవాన్కి, శిల ప్రభుపాదానికి. ఈ శ్లోకంలో ముఖ్యంగా భగవంతుడు ఎంత దయని కరుణ్ణి ప్రదర్శిస్తున్నాడు, ఏ విధంగా దేవతల పట్ల ఫర్గ్యూనెస్ అంటే క్షమాగుణం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రదర్శిస్తుంది. భగవంతుడు చూపించిన ఆ కరుణకి ఆ క్షమాగుణానికి దేవతలు ఎంతో సిగ్గుతో తలదంచుకుంటున్నారు, తర్వాత భగవంతుని వేడుకుంటూ ఉన్నారు. అది ఈ శ్లోకం సన్నివేశం. ఈ హోల్ చాప్టర్లోని నిమ్మహారాజు ద్రుమిళ్ళు నడుస్తూ ఉన్నాడు. భగవంతుని యొక్క దివ్యమైన అవతారాలు ఏమిటి, ఆయన చేసిన ఘనకార్యాలు ఏవి ఉన్నాయి, వాటి మీద తెలియజేయు అని అడిగాడు. దానికి ద్రుమిళుడు నవయోగేంద్రులు ఒకడు ఆయన భగవంతుని వివిధ అవతారాల గురించి వివరిస్తూ వస్తున్నాడు. ముందు శ్లోకాల్లోని గుణావతారాల గురించి వివరించారు, ఏ విధంగా భగవంతుడు ఈ విశ్వ జగత్తుని పోషించడం కొరకు ఏ రూపాల్లో ఎలా పోషించేస్తున్నాడు అనే వివరించాడు. నిన్న మొన్న శ్లోకంలోని ఈ దివ్యజ్ఞానం బద్ధజీవులకు ఇవ్వడం కొరకు భగవంతుడు నరనారాయణ ఋషులుగా ఈ భగవద్గీతలు అవతరించి ఏ విధంగా తన దివ్యలీలు చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ వివరిస్తున్నాడు. నరనారాయణుడు ఎప్పుడైతే తన యొక్క ఆశ్రమంలో తపస్సును నిమగ్నమై ఉన్నాడు, అతని తపస్సును భగ్నం చేయడం కొరకు దేవతల రాజైన ఇంద్రుడు, అతని పరివారం, మన్మరుదులు సహా వచ్చి అతని తపస్సుని భగ్నం చేయడం కోసం ప్రయత్నం చేశారు. కానీ అతని తపస్సు భగ్నం చేయలేకపోయారు. నరనారాయణ ఋషి ఇంద్రుని చూసి అతను ఆహ్వానించి మంచి బహుమతులు కూడా ఇచ్చాడు. ముందు శ్లోకం అది. మళ్ళీ ఏమని చెప్తున్నాడు నరనారాయణుడు, మీరు మా ఆశ్రమాన్ని రావడం చాలా గొప్ప విషయం, మీకు మేము ఆతిథ్యం ఇవ్వడం అనేది మాకెంతో గొప్ప అవకాశం తెప్పించింది. ఒకవేళ కానీ మీకు ఆతిథ్యం ఇవ్వకుండా కానుకలు ఇవ్వకుండా అయితే మా ఆశ్రమం అంతా ఎటువంటి ఉపయోగం లేదు, శూన్యమైపోతుంది, ఉపయోగం లేని అవుతుంది అని సాధారణంగా వారికి ఆహ్వానించి ఎంతో గౌరవాన్ని ప్రదర్శించాడు. భగవంతుడు చూపుతున్న ఆ యొక్క కరుణ, ఆప్యాయత, ఆ క్షమాగణానికి ఇంద్రుడు, అతని పరివారైన ఈ యొక్క మన్వంతులు అందరూ కూడా వారి చిక్కుతో తలదంచుకున్నారు. ఎందుకోసం అంటే సాధారణంగా ఎవరైనా ఋషులు తపస్సులు తపస్సు చేస్తున్నప్పుడు వారి తపస్సును భగ్నం చేయడం కొరకు ఇంద్రుడు వారి పరివారం వెళ్ళినప్పుడు వారి శాపానికి గురి అవ్వడం కానీ లేదంటే ఏదైనా ఘోర విపత్తుకు గురి కావడం కానీ జరుగుతుంది. ఇక్కడ కూడా నరనారాయణ మమ్మల్ని శపిస్తారేమో లేదా ఘోర విపత్తి కలిగిస్తారేమో అని భయపడ్డారు. కానీ నరనారాయణ ఏం చెప్తున్నాడు, దేవత ద్వారా మీరు భయపడాల్సిన అవసరం లేదు అని వాళ్ళకి అభయాన్ని ఇస్తున్నాడు. అది దేవతలకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అంతేకాకుండా వారికి ఎంతో ఆతిథ్యాన్ని కూడా ఇచ్చాడు. నిన్న శ్లోకం కూడా నిన్న తరగతిలో కూడా పెద్దవారు వివరిస్తూ ఉన్నారు, ఇతరుల పట్ల మనం ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటామో మనకు అపరాధం కలిగించినా లేదా అపకారం కలిగించినా వారిని మనం క్షమాగుణంతో వదిలిపెడతాం. అది గొప్ప దివ్య లక్షణం కలిగిన వ్యక్తులకే వీలవుతుంది, భగవద్ భక్తులకి లేదా దేవాదేవన్ భగవంతు అతనికి మాత్రం. సాధారణ జీవనం మనకు అది అటువంటి లక్షణాలు మనల్ని ప్రదర్శించలేం, మన వల్ల కాదు. అందులో భగవంతుడు చూపించిన అటువంటి దివ్య గుణాలకి దేవతలు ఆశ్చర్యించింది, ఇంత అద్భుతంగా మాకు ఆతిథ్యాన్నిచ్చి మమ్మల్ని శ్రమించావు, మేము ఎప్పుడు కూడా గర్వంతో క్రోధంతో కలిచెంతూ ఉంటాం, ఆ విధంగా చ్యుతి అంటే నశించిపోతూ ఉంటాం, అంటే డిగ్రేడ్ అవుతుంటాం. కానీ నువ్వు అచ్యుతుడివి, అచ్యుత అంటే నశించిన వాడివి, ఎప్పుడూ ఎటర్నల్ అలా ఉండేవాడివి. అందులో నువ్వు ఇటువంటి దివ్య లక్షణాలను ప్రదర్శిస్తూ ఉన్నావు. ఇటువంటి దివ్య లక్షణాలను ప్రదర్శించడంలో మేము అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే, మేము పూర్తిగా నీ మహిమను ఎరుక్కుండా క్రోధము గర్వంతో మాయామోహితులే ఉన్నాం కాబట్టి నీకున్న దివ్య లక్షణాన్ని మేము తెలుసుకోలేకపోతున్నాం. అదేం పెద్ద ఆశ్చర్యకరమేం కాదు, ఎందుకంటే మేము అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. అంతేకాకుండా నువ్వు చూపిస్తున్న ఈ దివ్యమైన లక్షణాలు నీకేమి అసాధారణ విషయం కాదు, అది నీకు సాధారణం అని కూడా చెప్తా ఉన్నారు. మేము గొప్ప అపరాధం అనుగ్రహించను మా ఎడ నీవు నిర్హేతము కృపను చూపుట నీకు అసాధారణ విషయం కాదు అంటున్నాడు. అసాధారణము సాధారణం, అసాధారణం అంటే మనకున్న లక్షణాల కన్నా కొత్త లక్షణాలు చూపించుకుంటూ ప్రదర్శించేది అది అసాధారణం అవుతుంది. కానీ సహజంగా ఉండే లక్షణాలు చూపించేది అది సాధారణమైన లక్షణం. అది ఇక్కడ వారి మధ్య జరిగిన సంభాషణ. ఇక్కడ భగవంతుని మొదటగా దేవతలు ఏమని కోరుతున్నారు, నీవు మార్పు రహితుడు అంటున్నారు. భగవంతుడు ఎప్పుడు కూడా మార్పు చెందడు, మనం మాత్రం మార్పు చెందుతూ ఉంటాం. జీవులు ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటారు. ఏ విధంగా మార్పు చెందుతారు జీవులు? రకరకాల దేహాలు తీసుకుంటారు, వారి కోరికలకు అనుగుణంగా, వారి కర్మలకు అనుగుణంగా ఈ జగత్తులో రకరకాలుగా దేహాలు తీసుకుంటారు. అప్పుడు మనకు కూడా సందేహం రావచ్చు, ప్రభు భగవంతుడు కూడా రకరకాల దేహాలు తీసుకున్నాడు కదా, మరి ఆయన మార్పు చెందుతున్నాడు కదా అనొచ్చు. కానీ భగవంతుడు మార్పు తీస్తున్నది రకరకాల దేహాలు తీసినప్పుడు కూడా ఆ దేహాలు ఏవి కూడా భౌతికమైన కావు, అవన్నీ సంపూర్ణంగా ఆధ్యాత్మికమైనవి. కానీ మనమేదైతే దేహం తీసుకున్నామో ఆ దేహము భౌతికమైనది, ఈ భౌతికమైన దేహం కూడా పూర్తిగా మార్పు చెందేది. భగవద్గీత 2:13 శ్లోకంలో దేహినోస్మి యదా దేహే కౌమారం యవ్వనంజర తదా దేహాంత ప్రాప్తి ధీరస్థతమోహితి. మనం బాల్యం నుంచి యవ్వనంకి, యవ్వనం నుంచి మధ్య వయసు వృద్ధాప్యం తో చనిపోతాం. మరి ఇంతకుముందు భగవంతుడు ఎన్నో దివ్యమైన అవతారాలు తీసుకున్నాడు, మరి ఆయన ఎక్కడైనా బాల్యం నుంచి యుక్త వయసుకు వచ్చినాడు, కానీ యుక్త వయసు మధ్య వయసు నుంచి ముసలితనం మరణించింది ఎక్కడైనా మనం విని ఉన్నామా, చూసున్నామా, లేదా చదువున్నామా? నో, ఆయన బాల్యం నుంచి మధ్య వయసు అంటే యుక్త వయసులకు వచ్చి యుక్త వయసులు వేయండి అంటే అక్కడ స్టాప్ అయ్యింది అంతే. ఎందుకంటే భగవంతుడు నిత్యయవనుడు, నిత్య అంటే ఆల్వేస్, ఎప్పుడు కూడా ఆయన ఎవరండే 16 సంవత్సరాల ప్రాయంగా వ్యక్తి. ఎట్లా చెప్పగలుగుతాం ఆయన నిత్యయవడని? మహాభారత యుద్ధం తదుపరి సమయంలోని అర్జున వయసు మధ్య వయసులో ఉంది, కానీ శ్రీకృష్ణుడు అప్పుడు వయసు చూసినట్టయితే 125 సంవత్సరాలు. మరి 120 సంవత్సరాల వయసు వ్యక్తి ఎట్లా ఉంటాడు? ఇప్పటి కాలంలో వ్యక్తులు ఎట్లా ఉంటారు? చెతుకలు పడిపోయి ఉంటాడు, వాడిని ఇంకోటి పడుకులు పట్టుకెళ్ళాలి. కానీ యుద్ధ రంగంలో శ్రీకృష్ణుడు ఏ విధంగా నవయవనుడు. నవయవనుడు అంటే కిషోర, కిషోర్ కిషోర్ అంటే నవయవనుడు అని. మరి అక్కడ యుద్ధ రంగంలో అర్జునుడు మధ్య వయసులో ఉన్నాడు, అర్జునుడు రాజసారథ్యం చేస్తున్న శ్రీకృష్ణుడు నవయవనుడుగా ఉన్నాడు. ఆయనకేమి ఎండుకలు తెల్లబడలేదు, శరీరం ముడతలు పడలేదు, శరీర దారుద్యం తగ్గిపోలేదు, కనుచూపేం తగ్గలేదు, శక్తి ఏం తగ్గలేదు, ఎప్పుడు ఆల్వేస్ ఫెరోషియస్గా ఉన్నాడు. కానీ అర్జునుడు ఆ సందర్భం చూసినట్టయితే మధ్య వయసులో ఉన్నాడు, శరీరం కొద్దిగా చితికిలు పడింది, తల మీద అక్కడక్కడ తెల్లంటుకలు వస్తూ ఉన్నాయి, మధ్య వయసులో ఉన్నాడు. అదే భగవంతునికి జీవునికి ఉన్న వ్యత్యాసం. అందుకు జీవుడు ఎప్పుడు వాడు, కానీ భగవంతుడు మార్పు రహితుడు, ఆయన మార్పు చెందకుండా ఉన్నాడు. ఏ అవతారం తీసుకున్నప్పుడు కూడా మత్స్య, కూర్మ, వరాహ, వామన, నరసింహ, ఏ హోల్ ఏ అవతారాలు తీసుకున్నా కూడా ఎక్కడ కూడా భగవంతుడు మార్పు చెందిన సందర్భం ఏమి లేవు, ఆల్వేస్ అట్లే ఉన్నాడు, ట్రాన్సెండెంటల్. అదేవిధంగా భగవంతుడు ఆత్మారాముడు. ఆత్మారాముడు అంటే అతని ఎందే ఆనందాన్ని పొందేవాడు, తనకెవరు ఆనందాన్ని కలిగించిన అవసరం లేదు. మరి మనకి వేరొకరు ఆనందం కలిగిస్తేనే మనం ఆనందం పొందగలం, మనకే మన ఆనందం పొందమనాలి కాదు. ఇక్కడ ఎవరైనా అట్లా ఉన్నారా? మాకెవరితో ఆనందం సంబంధం లేదండి, నాకు నేనే ఆనందం పొందగలను ఎవరైనా అనుకోగలరా? ఎవరైనా? నోబడి. మనకే మనం ఆనందం పొందడం సాధ్యం కాదు. భగవంతుని చూసి పొందుతున్నామంటే ఆబ్జెక్ట్ ఉంది కదా, భగవంతుని చూసి పొందుతున్నావు, కానీ భగవంతుడు లేకుండా పొందగలుగుతున్నావా? లేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆత్మారాం అంటే తనకై తాను ఆనందం పొందేవాడు. మనం తనకి మనకు మనగా ఆనందం పొందలేం మనల్ని కాదు, మనకు వేరెవరు కావాలి. మనకు ఎవరైనా నవ్విస్తే నవ్వగలుగుతాం, లేదా ఏదో ఒక సన్నివేశాన్ని ఊహించుకుని నవ్వించగలుగుతాం, లేదో ఏదో సన్నివేశాన్ని మనసు తలుచుకుని బాధపడడం లేదంటే దుఃఖపడడం సంథింగ్ సంథింగ్ జరుగుతుంది. మనకే ఇటువంటి ప్రేరణ లేకుండా మనకు మనంగా ఆనందం పొందడం జరగదు. కానీ కృష్ణుడు ఆత్మరాముడు, ఆయనకి ఎవరు ఆనందం కలిగించాల్సిన అవసరం లేదు. అందరు భగవంతుడు ఆత్మారాముడని ఇక్కడ దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా భగవంతుడు మాయ కూడా అతను ఏమి చేయలేదు. ఇక్కడ భాషలో ఏం చెప్తున్నారు? ఓ దేవ, మాయకు అందని నీవు సదా దివ్యుడివి. మాయకు అసలు భగవంతుడు అందే అన్నాడు. ఎందుకు మాయకు భగవంతుడు అందడు? ఎవరని చెప్పగలుగుతారు? మాయకు భగవంతుడు వశుడు కాడు. ఏ విధంగా వశు? ఆయన మాయ. ఎస్, ఎస్, బాగా చెప్పండి. హీ క్రియేటెడ్ ద ఇల్యూజన్. భగవంతుడే క్రియేట్ చేశాడు కాబట్టి ఆ క్రియేట్ చేసిన థింగ్ అతన్ని ఏమి చేయలేదు. శక్తి శక్తిమానుడు అన్న మనం చెప్పుకున్నట్టయితే, శక్తి శక్తిమానుడు, శక్తి కలిగి ఉంది శక్తిమానుడు అంటున్నాడు. శక్తి శక్తిమానుడు ఏం చేయలేదు అన కదా, ఎందుకంటే అతని ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు క్రియేట్ చేసిన ఈ యొక్క ఇల్యూజన్, ఆ ఇల్యూజన్ భగవంతుడు ఏం చేయలేదు. కానీ ఆ క్రియేట్ చేయబడిన ఇల్యూజన్ నుంచి ఇల్యూజన్కి జీవులందరూ కూడా అటాక్ అవుతారు, కానీ భగవంతుడు అటాక్ కానే కాడు. ద్వారకలోని శ్రీకృష్ణుడు తనకు పరివారంతో ఉన్నప్పుడు అర్జునుడు సుభద్రని వివాహం చేసుకోవడానికి అనుకుంటాడు, కానీ అనుకోనగానే వాళ్ళని వేరు చేస్తారు. సుభద్రని అక్కడిని తీసుకురావడం కొరకు భీముడు కొడుకైన ఘటోత్కచుడు ద్వారకలోకి వెళ్తాడు. అప్పుడు ఘటోత్కచుడు ఎప్పుడో ద్వారక ప్రవేశిస్తున్నాడు, అతను వస్తున్నాడని తెలిసి శ్రీకృష్ణుడు ద్వారక బయట ఉంటాడు, లోపల నగరం బయట. ఈ విధంగా బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. ఘటోత్కచుడు నేను వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తి మేల్కొన్నాడు కాబట్టి నేను చేసే కార్యం ఇతను చూస్తాడు, అందులో ఇతన్ని నా మాయతో అంటే నిద్రించిపోయి చేసి నేను సుభద్రని తీసుకెళ్తా అనుకున్నాడు. ఆయన ఇట్లా మాయ చేస్తున్నాడు, కానీ ఆ మాయ అతను ఏం చేయలేకపోతుంది. ఎన్నెన్నిసార్లు ప్రయత్నం చేశాడు. అప్పుడు ఘటోత్కచుడు జ్ఞాపకం వచ్చింది, తన తల్లి చెప్పింది, నాయనా నువ్వు ద్వారకలో ప్రవేశిస్తున్నావు, నీ చమత్కారాలు నీ మాయా నీ తెలివితేటలు అందరి దగ్గర పనిచేస్తాయి, కానీ ఒక్క వ్యక్తి దగ్గర పనిచేయవు, జాగ్రత్త అన్నారు. ఎవరమ్మా అంటే అతనే కృష్ణుడు అని చెప్పింది. బీ కేర్ఫుల్. అప్పుడు తల్లిమార్లు గుర్తొచ్చాయి, ఓ ఈ వ్యక్తి ఎవరో కదా ఖచ్చితంగా కృష్ణుడు అయ్యి ఉంటాడు, ఎందుకంటే నా యొక్క చమత్కారం నా తెలివి నా యొక్క మాయ ఇతను ప్రభావం చూపించట్లేదు. వెంటనే ఇతను ఆ యొక్క దేవదేవుని శ్రీకృష్ణుడికి శరణాగతి పొందేది. అందులో మాయ భగవంతుని ఎట్టి బస్సులో కూడా అతను అందుకోలేదు, అతన్ని ఏ విధంగా కూడా ఆదరించేసుకోలేదు. మరి సాధారణ జీవులను మనము ఆ మాయకు వసలవుతాం, ఎందుకు దాన్ని బట్టి ఆకర్షణ కలిగి ఉన్నాం కాబట్టి. భగవంతుడు ఆ యొక్క ఆకర్షణ రహితుడు, ఈ భౌతిక విషయాల బట్టి అతనికి ఎటువంటి ఆకర్షణ లేదు, అందులో మాయ అతను ఏం చేయలేదు. ఇన్ జనరల్ మనం కూడా ఈ భౌతిక విషయాల బట్టి ఎటువంటి ఆకర్షణ లేకుండా ఉంటే మనం కూడా ఖచ్చితంగా ఈ మాయకు దాటుతాం, నోడో. కానీ మనం ఆ మాయకు వసలై ఉన్నాం కంటే ఆకర్షణ కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆ యొక్క ఇల్యూజన్ నిమగ్నమై బద్దులైపోతూ ఉన్నాం. కానీ దాని నుంచి బయటపడడం కోసం మనం ప్రయత్నం చేయాలంటే అక్కడ విషయం అన్నమాట. అది లాస్ట్ మనం చెప్పుకోవచ్చు. సిమిలర్లీ భగవంతుడు దివ్యుడు. దివ్యుడు అంటే ట్రాన్సెండెంటల్, అంటే అద్భుతమైన లక్షణాలు కలిగినవాడు. దివ్యుడు అంటే భౌతిక గుణాలకు అతీతుడు అని అర్థం. భౌతిక గుణాలు సత్వగుణం తమగుణం రజోగుణం అని ఇటువంటి భౌతిక గుణాలు, వీటికి అతీతుడు భగవంతుడు. మనం ఈ గుణాలకు బద్దులం, మనం ఎప్పుడు కూడా ఈ గుణాలు దాటి ఉండలేం. కానీ భగవంతుడు దివ్యుడు, ట్రాన్స్జెంట్ అని ఇంగ్లీష్ అంటారు, తెలుగులో దివ్యుడు. భగవంతుడు సత్యాన్ని స్వరూపుడు, మనం కూడా సత్యాన్ని స్వరూపమే. మనకి కూడా ఆ దివ్యమైన లక్షణాలు కలిగి ఉన్నాం, కానీ మనం ఈ మాయకు వసలే ఉండి ఈ గుణాలకు బదులవుతున్నాం. భగవంతుడు మాయకు అతీతుడే ఉన్నాడు, ఈ గుణాలకు అతీతుడే ఉన్నాడు, కాబట్టి ఆయన నన్ను సద్ధాంత స్వరూపుడుగా శాశ్వతంగా ఉన్నాడు ఎప్పుడు ఎటర్నల్గా. అదే మనకి భగవంతుడు గారు వ్యత్యాసం. ఆ కారణం వల్లే ఎవరు ధీరులైన ఋషులు ఇక్కడ ఇంకా అనంతమైన క్వాలిటీస్, భగవంతుడికి అనంతమైన క్వాలిటీస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఇక్కడ చెప్పుకోట్లేదు. ఇక్కడ దేవతలు ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉన్నామని ఇంకొక విషయం ఏంటంటే, ధీరులైన ఋషులు నీ పాత పద్నాలు నమస్కారం చేస్తున్నారు ఎందుకంటే నువ్వు ఎంతో గొప్ప లక్షణాలు కలిగి ఉన్నావు కాబట్టి అని అంటున్నారు. ధీరులైన ఋషులు అంటే ఎంతమంది కూడా శ్లోకం అని చెప్పుకున్నాం, దేహినోస్మి దేహే కౌమార యవనంజర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర మోహితి. అంటే దేహంలో ఉండే ఆత్మ ఈ దేహం దాటి వెళ్ళిపోయినప్పుడు ఈ దేహం పట్ల ఆసక్తి పొందినవాడు, లేదంటే విచారించినవాడు అనవాడు, లేదా కలిసి చెందినవాడు, అటువంటి వాడు దేవుడు. ఋషులు అంటే వీళ్ళు ఈ ఆత్మజ్ఞానంకు సంపూర్ణంగా అవగాహన కలిగిన వాళ్ళు. వాళ్ళు ఈ భౌతిక దేహం పట్ల ఎటువంటి ఆసక్తి లేని వాళ్ళు, భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేనివారు. అందువల్ల వాళ్ళు కలిసి చెంద కూడా ధీరస్థమితి అంటే ధీరులై ఉంటారు. వీళ్ళందరూ ఋషులు. అటువంటి ధీరులైన ఋషులు నీ పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నారు అని దేవతలు చెప్తున్నారు. మరి ఆ సన్నివేశాన్ని మనం తీసుకున్నట్టయితే, మన బాలాజీ ధామంలోనే ఉన్నాం, బాలాజీ పాస్ట్ లీలల్లో భృగు మహర్షి ఈ సమస్త దేవతల్లో ఎవరు గొప్పవారు, ఈ యజ్ఞ ఫలితాన్ని ఎవరికి అందిస్తే అది సమస్య సహజం అవుతుంది లేదా సరైనది అవుతుంది అని తెలుసుకోవడం కోసం వారి మధ్య గొప్ప చర్చ వచ్చింది. అది మీ అంత తెలిసింది. భృగు మహర్షి ముల్లోకాలకు ప్రయాణం చేయడం కోసం ప్రయాణించాడు. ముందు ముందుగా ఆయన బ్రహ్మలోకం చేరుకున్నాడు. బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మని తిరస్కార భావంతో గమనించలేదు. వెంటనే బ్రహ్మని భృగు మహర్షి చూపించాడు, నీకు భూలోకంలో ఎటువంటి పూజలు అందవని. నెక్స్ట్ శివలోకాన్ని ప్రయాణించాడు. శివలోకంలో వెళ్ళిన తర్వాత అతనికి శివునికి యాక్చువల్గా భృగుడు తమ్ముడు, తనని అన్న అంటే మర్యాద అంత అందముల మర్యాద కూడా చూపించకుండా శివుడు పూర్తిగా దివ్యమైన మెడిటేషన్లో ఉన్నాడు. అటువంటి మర్యాద కూడా చూపలేదు కాబట్టి శివుని కూడా భృగు మహర్షి శపం చేయడు, నీకు భూలోకంలోని లింగరూపంలోని అర్చన జరుగుతుంది. ఇక్కడ చివరిగా వైకుంఠలోకం చేరుకున్న తర్వాత అదే కోపంతో ఉన్నాడు, ఎందుకంటే బ్రహ్మలోకంలోనే అతనికి సరైన గౌరవం దొరకలేదు, శివలోకంలో కూడా అతను సరైన గౌరవం దొరకలేదు. వైకుంఠలోకి చేరిన తర్వాత విష్ణు భృగుమహర్షి వస్తున్నాడని తెలిసి అతను నిద్రపోతున్నట్టుగా యోగమయలో ఆయన శయనిస్తున్నాడు. లక్ష్మీదేవి ఆయన పాదపద్మం వస్తుంది. భృగుమహర్షి వచ్చి వైకుంఠం బయట ద్వారం తీసి లోపలికి వెళ్ళాడు. విష్ణు అతన్ని గమనించకుండా ఉన్నాడు. భృగుమహర్షికి చాలా కోపం పెరిగిపోతుంది, నన్ను గమనించలేదని ఇక ఏం మాట్లాడుకుని నేరుగా వెళ్ళి అతని కాలుతో విష్ణు యొక్క హృదయం మీద తన్నాడు. అప్పుడు విష్ణు అకస్మాత్తుగా నిద్ర నుంచి మేల్కొని అయ్యయ్యో, గొప్ప ఋషులైన మీరు మా యొక్క నివాసానికి వచ్చారు, మీకు ఎంతో బాధ కలిగించాను అని అతన్ని ఆ పుష్ప ఆదిశేషు సైన్యం పేర కూర్చోబెట్టి ఆయన పాదాలు వత్తులు మొదలుపెట్టాడు. ఏమని అంటున్నాడు విష్ణు, మీ పాదపద్మం ఎంతో సుకుమారంగా ఉంటాయి, నా హృదయం ఎంతో కఠినమైంది. శ్రీవత్స అంటే ఈ హృదయం ఎంతో అంటే శ్రీవత్స అనేది ఒక కౌస్తుభంతో నిర్మితమైంది. ఈ యొక్క హృదయం ఎంతో గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉన్న ఈ హృదయం మీద మీ పాదంతో కొట్టి మీ పాదానికి ఎంత నొప్పి కలిగిందో అని ఆ పాదాన్ని నొక్కుతున్నారు. విష్ణు చూపిస్తున్న ఆ యొక్క గొప్ప మర్యాద, ఆ యొక్క వినయము పూర్వకమైన భావం చూసి భృగు మహర్షి సిగ్గుతలు తలుచుకున్నాడు. వెంటనే అతను లేచి నిలబడి విష్ణు పాదాన్ని పడిపోయాడు. ఓ దేవా, నేను తప్పుగా నిన్ను ఊహించాను, ఇతర దేవతల వల్లే నువ్వు కూడా అటువంటి వ్యక్తిగా అనుకున్నాను, నేను ఆ విధంగా అనుకున్నాను, నా యొక్క తప్పు మన్నించు అని అతను కోరుకున్నాడు. అయితే అదే సమయంలో భృగుమని అరికాల్లో ఉన్న కన్నును కూడా అంటే అతను గర్వాన్ని కూడా అణిచాడు. అది నష్టది వేరే విషయం, కానీ ఇక్కడ ప్రదర్శిస్తుంది విష్ణు అటువంటి వినయాన్ని అటువంటి గర్వరాహిత్యాన్ని అటువంటి అతీతాన్ని చూపించడం భృగుమనికి ఎంతో ఆశ్చర్యం కలిగిన కలిగించింది, సిగ్గు కలిగించింది. ఇక్కడ కూడా సిమిలర్లీ దేవతలు కూడా నరనారాయణ ఋషులు చూపిస్తున్న ఆ యొక్క గొప్పమైన గొప్ప కరుణని, గొప్ప దయాగుణ్ణి, గొప్ప క్షమాగుణానికి దేవతంతా కూడా చాలా సిగ్గును ప్రదర్శిస్తున్నారు. అయితే భగవంతుడు ఆ విధంగా ప్రదర్శించడం అది గొప్ప విషయం కాదు, ఎందుకంటే అది సహజ లక్షణం. సహజంగా ఉండే లక్షణాల వ్యక్తి అటువంటి లక్షణాలు ప్రదర్శించడం అది గొప్ప విషయం కాదు. కానీ అటువంటి లక్షణాలు లేని వ్యక్తి ఆ విధంగా ప్రదర్శించదు, అది అసాధారణం అవుతుంది. మరి ఈ ప్రపంచంలో మనం అటువంటి అసాధారణ లక్షణాలు ప్రదర్శించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, మనం అందరూ బద్ధజీతులు ఉన్నాం కాబట్టి మనం అటువంటి లక్షణాలు ప్రదర్శించే వ్యక్తులను మనం చూడలేదు. కానీ పవిత్ర భక్తులు భగవంతునిలా దివ్య లక్షణాలు ప్రదర్శించగలుగుతారు. ఉదాహరణకి శ్రీల ప్రభుపాదారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఈ కృష్ణ చైతన్యం ప్రచారం చేయడం కొరకు న్యూయార్క్ వెళ్ళి ప్రయాణం చేసిన తర్వాత, న్యూయార్క్లో ప్రప్రదంగా ఆయన ప్రవేశించిన తర్వాత అక్కడున్న వాతావరణాన్ని, పరిస్థితుల్ని, వ్యక్తుల్ని చూసి అతని కళ్ళ వెంట నీరు పడింది. ఎందుకోసం అంటే వీళ్ళు కృష్ణ చైతన్యం లేదు, కృష్ణుని వీళ్ళు గుర్తించకుండా ఉన్నారు అన్న భావంతో, వీళ్ళు కృష్ణ చైతన్యం ఇవ్వాలన్న భావంతో అతని కళ్ళ వెంట కన్నీరు వచ్చింది. తర్వాత ఆయన అక్కడ తన దగ్గరున్న ఆ వరుసల్లో ఉన్న కొంత ఒక వ్యక్తులతో పరిచయం చేసుకుని డేవిడ్ అని అంటే అది ప్రచారం చేసే బిగినింగ్ డేస్, ఒకటి రెండు నెలల్లో డేవిడ్ అని ఒక వ్యక్తితో అతను పరిచయమైంది. థామ్స్కిన్ పార్క్లో ప్రతిరోజు సాయంత్రం కీర్తన చేస్తున్నప్పుడు ఈ డేవిడ్ అనే వ్యక్తి పరబ్రతకు పరిచయమైంది. అయితే ఈ డేవిడ్కి ఎల్ఎస్టీస్ బాగా వేసుకునే అలవాటు ఉంది, భయంకరమైన మత్తు పదార్థం ఉంది. ప్రభుపాదర సాంగత్యం తీసుకున్న తర్వాత నాకేదైనా ఒక చిన్న ఆశ్రయం కల్పించినట్టయితే ఈ కృష్ణ చైతన్యం ప్రచారం చేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను అని డేవిడ్తో చెప్పినప్పుడు, డేవిడ్ అతనికి తన యొక్క అపార్ట్మెంట్లోని ఒక స్టోర్ రూమ్ ఉంది, ఆ స్టోర్ రూమ్లో చాలా చిన్న కోట్ల ఉంటుంది, ఆ ప్లేస్లో అతనికి అవకాశం ఇచ్చాడు. అక్కడ ఉండి చాలా చిన్న కదా, మ్యాక్సిమం ఒక వ్యక్తిగానే ఎక్కువ ఉండలేడు. ప్రభుపాదర్ అక్కడ ఉంటూ తన కార్యక్రమం చేసుకుంటాను, అతనితో పాటు డేవిడ్ కూడా ఉన్నాడు. కానీ డేవిడ్ ప్రతిరోజు బాగా ఎల్ఎస్డీస్ సేవించి మైకంలో వచ్చి ప్రభుపాదని విని ఇష్టవచ్చి తిడుతూ ఉండేవాడు. ఎందుకంటే మత్తులో ఉన్న వ్యక్తి ఏం చేశాడు అని అర్థం కాదు. ఒకరోజు ఈ డేవిడ్ బాగా తాగి కత్తి పట్టుకుని ప్రభుపాద దగ్గరికి వచ్చాడు చంపడం కోసం. ప్రభుపాద తన పెట్టుబట్టుకుని అపార్ట్మెంట్ తగడగా దిక్కుంటూ పరిగెట్టిన బైక్ వచ్చేసారు. తర్వాత ఇంకొక వ్యక్తి శ్యామ్ సుందర్ అని ఉన్నాడు, అంటే అప్పట్లో అతని పేరు శ్యామ్ సుందర్ అండి. ఒకటి అతని దగ్గరికి వెళ్ళి, ఈ విధంగా నేను డేవిడ్ నుంచి పరిస్థితి ఎదుర్కొన్నాను, నాకు ఎదురు ఆశ్రయం కావాలన్నప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇంకొక ప్లేస్కి మార్చడం జరిగింది. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఈ డేవిడ్ మధ్య దిగిపోయి మళ్ళీ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళారని తెలుసుకోవడం కోసం వచ్చినప్పుడు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ అతన్ని ఆహ్వానించి అతను మంచి వంటకాన్ని తయారు చేసి అతను పెట్టారు. అప్పుడు డేవిడ్ చాలా స్టన్ అయిపోయాడు. రాత్రి నేను ఇతను చంపడానికి వచ్చి ఇతన్ని ప్రదర్శించినప్పుడు కూడా ఈ స్వామి నా పట్ల ఎంతో దయ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు, క్షమాగుణం చూపిస్తున్నాడు అని డేవిడ్లో మార్పడం జరిగింది. అంటే పవిత్ర భక్తులు మాత్రమే అటువంటి దివ్యమైన లక్షణం ప్రదర్శించగలుగుతారు. ఎందుకోసం అంటే వాళ్ళకి బద్ధజీవులు పెట్టే అపారమైన ప్రేమ ఉంది. ఏదో విధంగా వీళ్ళని కృష్ణ చైతన్యం అందించి వాళ్ళని భగవచ్చేతను తెప్పించాలని అనే కోరిక. సిమిలర్లీ జీసస్ లైఫ్ టైంలో కూడా చూసినట్టయితే జీసస్ని యూదులందరూ కూడా చంపేస్తాం, అంటే యూదు కింగ్డైన అతను రక్షకులైన ఈ భటులు జీసస్ని చంపాలని డిసైడ్ అయిన తర్వాత జీసస్ సెలవు వేసేశారు. సెలవు వేసిన తర్వాత అతను చంపే వరకు మీరు వదలొద్దు అని ఆ రక్షక భటులకి ఆ యూదుల రాజు ఆజ్ఞ వేశాడు. ఆ రక్షక భటులు జీసస్ని సెలవు వేశారు. సాధారణంగా సెలవు వేస్తే చేతులకి కాళ్ళకి మేకలు కొడితే వితిన్ అవర్స్ అతను చనిపోతుంది, ఎందుకంటే బ్లడ్ అంతా మొత్తం పోయి చనిపోతాడు. కానీ జీసస్ అట్లే ఉన్నాడు. సాయంత్రం సమయం అయింది, అతను చనిపోయాడు లేదని తెలుసుకోవడం కొరకు వాళ్ళు బల్లెంతోని ప్రభుపాదు డొక్కలో అంటే పొట్టలో పొడిచారు, ఇంకా స్టిల్ లైవ్ ఉన్నారు. అప్పుడు ప్రభుపాదు జీసస్ భగవంతుని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, ఓ దేవా ఈ యొక్క ఈ భటులు అతని యొక్క యజమాని యొక్క ఆజ్ఞ ప్రకారం నన్ను చంపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ నిజానికి వీళ్ళకి నా పట్ల ఎటువంటి శత్రుత్వం లేదు. అందులో వీళ్ళ పట్ల మీరు దయ చూపించు, వీళ్ళకి ఎటువంటి హాని కలిగించొద్దు అని జీసస్ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకోసం? జీసస్ ఆ బద్ధజీవులందరి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి వారు చేసే ఆ అపరాధాన్ని కానీ ఆ యొక్క చెడు కార్యాన్ని కానీ జీసస్ కళ్ళు చెందట్లేదు. అది పవిత్ర భక్తుల్లో ఉండే ఆ గొప్పతనం. అయితే మనలో అటువంటి దివ్యలక్షణ ప్రదర్శన ఉన్న వీలు కాదు, ఎందుకంటే మనం పూర్తిగా బద్ధస్థితిలో ఉన్నాం. లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఈ సబ్జెక్ట్లో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు మధుగోపాలప్రభు ఒక మంచి స్టోరీ అని చెప్పాడు. ఇంతకుముందు కూడా అది పెద్దప్రభు ఒక పాస్టర్ చెప్పింది. అది బెర్లిన్ వాల్, అంటే ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ అని రెండు ఉన్నాయి, తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ. ఈ రెండు దేశాల మధ్య భయంకరమైన గొడవలు అన్నమాట. ఒకరంటే ఒకరు పట్టనే అసూయ, ద్వేషం, పగ కొట్టుకునేదే ఎంతకీ తగ్గట్లేదు. అప్పుడు ఇరుపక్షాల వారు ఒక నిర్ణయం వచ్చేశారు, ఇక మన మధ్య ఈ గొడవ ఉండే ఉంది, ఈ గొడవ లేకుండా ఉండాలంటే మీ దేశానికి మా దేశానికి మధ్య పెద్ద గోడ కట్టేద్దాం, మీ మటుకు మీరు ఉండడం మాకు మీద మేము ఉంటాం, అప్పుడైనా కొంత సమస్య తగ్గుతుంది అని వాళ్ళు అనుకున్నారు. వెంటనే వాళ్ళు రెండు దేశాల మధ్య పెద్ద గోడ కట్టేశారు, దట్ ఈస్ బెర్లిన్ వాల్. అది ఎంత గోడ, పెద్ద గోడ అంటే ఇటుపక్క చూసిన వ్యక్తి అటుపక్క చూడలేడు పూర్తిగా, నేర్తో ఒక 40 ఫీట్ హైట్ గోడ కట్టేశారు. అంతే, అటుపక్క ఏం చేస్తుందో తెలియదు, ఇటుపక్క ఏం చేస్తుందో వాడి తెలియదు. ఒకవేళ ఈ దేశంలో ఉన్న వ్యక్తి ఆ దేశం మీదుగా వెళ్ళాలంటే ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ పర్మిషన్ తీసుకుని ఆ దేశం అంచు తగలకుండా పక్క నుంచి పోవాలి. మళ్ళీ ఈ దేశం ఉండిపోవాలంటే మళ్ళీ అదే గేట్ నుంచి అంచు తగలకుండా ఇటుపక్క వెళ్ళిపోవాలి. అది అనుకున్నారు. ఈ విధంగా ఆ రెండు దేశాల మధ్య పెద్ద వాల్ ఏర్పడింది, గవర్నమెంట్ వారు ఉన్నారు. కానీ అందరి హృదయాల్లోని ఆ పగ, ద్వేషం, కోపం అట్లా ఉంది. సాధారణంగా డిసెంబర్ 25 క్రిస్మస్ వస్తుంది, అది జన్మస్కి క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఆ పండుగను ఎంతో అద్భుతంగాను ఎంతో ఉత్సాహకరంగా చేసుకుంటారు. అయితే ఈస్ట్ జర్మనీలో ఉన్న వ్యక్తులు వెస్ట్ జర్మనీలో ఉన్న వ్యక్తులకి ఏదో ఒక ఆట పట్టించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఊర్లో ఉన్న చెత్త గార్బేజ్ అంతా కూడా పెద్ద ప్యాకింగ్ చేశారు. ఇంతకుముందు కూడా సినిమాలో కూడా చూపించారు, కమలాసన్ మూవీలోనేదో పేరు మర్చిపోయాను, సినిమా గుర్తుంది, అందులో వాడు పెద్ద బాక్స్లో ప్యాక్ చేసి పెట్టారనమాట, అది బయట పడకుండా వేరే కూడా వచ్చి అబ్బా అద్భుతమైన బాక్స్ ఉందని పట్టుపోతాడు. ఆ తర్వాత అది చూసాడు, వామిటింగ్ వచ్చాడు పడిపోతాడు. అట్లా ఈ జర్మన్స్ ఈస్ట్ జర్మన్స్ వచ్చి ఏం చేశారంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న ఆల్ స్టోల్, ఆల్ చెత్త ఊళ్ళో మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద ప్యాకేజ్ చేశారన్నమాట. ఇంత ప్యాకేజ్, దాని చుట్టూ వండర్ఫుల్ ప్యాకింగ్, తలతల్లాడే మెరుపు, దాని మీద రిబ్బన్స్, విత్ అవర్ బెస్ట్ విషెస్ అని పైన మళ్ళీ పెట్టి చేశారు. చూస్తే ఎవరైనా చూస్తే అబ్బా ఎంత అద్భుతమైన గిఫ్ట్ ఉందబ్బా అని అనుకుంటాం. అటువంటి గిఫ్ట్ అన్ని పెట్టి పెద్ద బండ్లో పెట్టి అటుపక్క దేశాన్ని పంపించారు, వెస్ట్ జర్మనీకి. దిస్ ఇస్ ఫర్ యూ అని పంపించారు. వెస్ట్ జర్మనీ అనుకున్నారు చూసి, అబ్బా ఎప్పటికైనా మార్పు వచ్చింది అబ్బా, ఈ గొడవలన్నీ లేకుండా ఎంత హ్యాపీగా ఉంటే బాగుంటారు, వీళ్ళు ఎప్పటికైనా కొంచెం మార్పు వచ్చిందిలే అని వీళ్ళు సంతోషం అనుకున్నారు. సర్లే ప్యాకింగ్ తీసుకుంటే మనం మంచి మంచి తినుబండాలు తినచ్చు, మంచి మంచి విలువైన గిఫ్ట్లు తీసుకోవచ్చు, మంచి మంచి బట్టలు కట్టుకోవచ్చు అని అంతా ఆనందంగా అనుకున్నారు. వాళ్ళు ఒక్కొక్క ప్యాకేజ్ ఓపెన్ చేస్తూ ఉంటే చెత్త అంతా బయటకు వస్తుంది. ఇక ఎవరికైనా అటువంటి చెత్త ఇస్తే ఫోన్ లేబ్బా నూరుకుంటారా? మీ బర్త్డేకో లేదా మీ పెళ్లి రోజుకో ఎవరైనా అద్భుతమైన ప్యాకింగ్ ఇచ్చి లోపల పెద్ద చెత్త పెట్టారనుకో, మీరు హ్యాపీ అవుతావా? ఎవడని పేరు చూసి ఇంటికి వెళ్ళి మీరు తిని వస్తాం. ఆ విధంగా వెస్ట్ జర్మనీలో ఉండే ఆ వ్యక్తులందరూ కూడా ఆ చెత్తని ఆ మలాన్ని చూసి వాళ్ళ కోపం ఎట్లా వచ్చిందంటే బ్లడ్ బాయిల్ అయిందన్నమాట, కళ్ళు ఎర్రగాయి. ఏయ్ వార్ అన్నాను, అందరూ కూడా కత్తులు కటాలు గన్స్ తీసుకుని ఓ గోడ మొత్తం పగలగొట్టే దేశం మొత్తం స్ప్రాషేస్తాం అనుకున్నారు. అయితే ఈస్ట్ జర్మనీలో ఉన్న ఒక జర్మన్ సాధు అతను, ఏ వెయిట్ 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 ఆగండి, ఇంతకాలం ఏదో మన దేశాల మధ్య ఆ గొడవ అయింది, ఇప్పుడు మళ్ళీ ఆ గొడవని ఎందుకు పెంచుకోవడం వదిలే. ఆ వెస్ట్ ఈస్ట్ జర్మనీలో ఉన్న ఆ యొక్క వ్యక్తులు వాళ్ళకి ఏ స్వభావం కలిగి ఉన్నారో ఆ స్వభావాన్ని మనకు పంపించారు, అది వాళ్ళ గుర్తు. ఇక్కడ కూడా ఏంటి, నారాయణ ఋషి దేవతలు, దేవతలకు ఏం స్వభావం కలిగి ఉన్నారు, గ్రీడి, కోపము గర్వము కలిగి ఉన్నారు. తర్వాత ఈ సంపద నాది, ఈ పదవి నాది అనే భావన కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వీటికి ఆపద వాటిల్తుందో దానికి ఎవరైతే ఆటం కలిగిస్తారో వాళ్ళని చంపాలని కానీ లేదా నశించేయాలని వాళ్ళ కోరిక, వాళ్ళకి ఇంటెన్షన్, అది వారి స్వభావం. నరనారాయణుడు ఆయన దివ్యస్థితిలో ఉన్నాడు. ఆయనకి వీటిపట్టి ఎటువంటి భౌతిక విషయాలు పట్టతను ఎటువంటి ఆసక్తి లేదు. అతను సదా దివ్యమైన స్థితిలో ఉన్నాడు. అందులో అతను ప్రేమలక్షణాన్ని క్షమగుణం కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క ఈస్ట్ జర్మనీలో వ్యక్తులు వాళ్ళు వెస్ట్ జర్మనీలో ఈస్ట్ జర్మనీ వ్యక్తులు బాగా అసూయ కలిగి ఉన్నారు, ద్వేషం కలిగి ఉన్నారు, పగ కలిగి ఉన్నారు. అందరూ వాళ్ళ దగ్గర ఉన్న చిత్త లక్షణాలు మనం చూపించారు. మనం ఎందుకు వాళ్ళకు ప్రదర్శించాలి? మనం మన దగ్గర ఉన్న దివ్య లక్షణాలు ప్రదర్శిద్దాం అని ఆ సాధు ఏం చెప్పాడంటే, మన దేశంలో ఉన్న అద్భుతమైన నగలు, అద్భుతమైన బట్టలు, అద్భుతమైన తినుబండారాలు, అద్భుతమైన కానుకలు అన్నీ కూడా పెద్ద పెద్ద బాక్స్ చేయండి. వాళ్ళు ఏవైతే తెచ్చారో దానికి రెట్టింపు ఉండాలి అని చెప్పారు. అంటే వాళ్ళు మాక్సిమం వస్తే ఒక 10-20 బాక్సులు వచ్చాయి పెద్ద పెద్దవి. వీళ్ళు ఏం చేశారు, 50 బాక్సుల వరకు పెద్ద పెద్ద బాక్స్ చేసి పంపించారు. ఈ బాక్స్ ఇటుపక్క వచ్చేసరికి వీళ్ళు అనుకున్నారు, మనం చెత్త పంపించాం కదా, వీళ్ళు కూడా దీనికంటే ఇంకా భయంకరం చెత్త పంపించుంటారు, మనం రెడీ అయిపోవాలి అని వాళ్ళు కత్తులు రెడీ చేసుకుంటారు, గన్స్లో బుల్లెట్స్ రెడీ చేసుకుంటాను, క్లియర్ అవుతాను. వాడు ఒక్క ప్యాకెట్ ఓపెన్ చేస్తాను, తీస్తే వండర్ఫుల్ స్వీట్స్. ఆ స్వీట్స్ చూసరికి సగం పరుగు పోయింది. ఇంకో ప్యాకెట్ వచ్చేసరికి అద్భుతమైన బహుమతులు, స్టన్ అయిపోయారు. ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసరికి అద్భుతమైన బంగారు నగలు, ఇంకోటి ఓపెన్ చేసేసరికి అద్భుతమైన వస్త్రాలు, ఇంకెన్నో చూసేసరికి వీళ్ళు మొత్తం గర్వం, కోపం ఫుల్ ఎనిగా జ్యూస్ ఫుల్ ఎండ్ అంటే సిగ్గుపడిపోయారు. మేడం చీ, మాకున్న చెత్త మేము చూపించి ప్రదర్శిస్తే వాళ్ళకున్న దివ్యలక్షణం మేము ప్రదర్శించారే, మేము ఎంత నీచులమే అని కంప్లీట్గా వాళ్ళు డిగ్రేడ్ అయిపోయి నెక్స్ట్ డే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని, మీకు ఇంత దివ్యలక్షణాలు ఉండి మాకు మా పట్ల మీరు కోపం ప్రదర్శించుకున్నారు, ఇటువంటి మిమ్మల్నితో మేము ఫైట్ చేయడానికి వచ్చాం, మేము ఎంత మూర్ఖులమే, అందులో ఈరోజు నేను డిసైడ్ చేసుకుంటున్నాం మీతో మాకు వైరం లేదు అని చెప్పి ఇమీడియట్గా బెర్లిన్ వాల్ మొత్తం కొట్టుపడేశారు. ఇప్పుడు బెర్లిన్ వెస్ట్ వన్ వెస్ట్ జర్మనీకి ఈస్ట్ జర్మనీ మధ్య ఆ వాల్ లేదు, కంప్లీట్ రెండు దేశాలు కూడా కలిసి ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడో అదే అటువంటి లక్షణాలు ప్రదర్శిస్తారు. ప్రభుపాదర్ ఒక లెక్చర్లో చెప్తారు, ఫూల్ ఈ ఆల్వేస్ యాక్ట్ లైక్ ఎ ఫూల్, వై బికాజ్ ఈజ్ ఫూల్ అని ప్రభుపాద చెప్తున్నారు. మూర్ఖుడు ఎప్పుడూ మూర్ఖుడిలా ప్రవర్తిస్తాడు, ఎందుకంటే అతను మూర్ఖుడు కాబట్టి. సిమిలర్లీ మంచి వ్యక్తి ఎప్పుడు మంచి లక్షణాలు ప్రదర్శిస్తాడు, ఎందుకంటే అతను మంచివాడు కాబట్టి. అందువల్ల మనలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలు మనం ప్రదర్శిస్తాం, మనలో లేని లక్షణాలు మనం ప్రదర్శించడం మన వల్ల కాదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరే ఇప్పుడు మనం ఒక తీసుకున్నట్టయితే, మరి భగవంతుడు ఎంతో ఇటువంటి దివ్యమైన లక్షణాలు ప్రదర్శిస్తున్నాడు, మరి అతనిలో జీవులను మనం కూడా అటువంటి దివ్య లక్షణాలు ఉన్నాయి. కృష్ణుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు, మమయవాంసో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ కూడా నాలో పార్ట్ అండ్ పార్ట్స్, నాలోని అంశాలు. అంటే భగవంతుడు ఎటువంటి దివ్యమైన లక్షణాల్లో మనలో కూడా అటువంటి దివ్య లక్షణాలు ఉన్నాయి. కానీ మనుష్యశాణి ప్రకృష్యాన్ని కర్షతి, మీరందరూ ప్రకృతి స్థాని అంటే కర్షత అంటే ఈ యొక్క గుణాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు, బద్దలే ఉన్నారు. అందువల్ల మీకున్న ఆ దివ్యమైన ప్రేమ గుణాన్ని, దివ్యమైన క్షమాగుణాన్ని, దివ్యమైన క్వాలిటీస్ని మీరు ప్రదర్శించలేకుండా ఉన్నారు అని అక్కడ అర్థమవుతుంది. అంటే దానికి మళ్ళా పురపద్ర శ్రీమద్ భాగవతం సెకండ్ కంట లాస్ట్ శ్లోకస్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పర్పట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ విధంగా అంటే, దారులోని అగ్ని ఉంది, దారు అంటే చెక్క మొత్తం అగ్ని ఫుల్ఫిల్గా ఉంది, కానీ అగ్ని మనం చూడలేకపోతున్నాం. ఎందుకోసం? అది పూర్తి కవర్ అయి ఉంది. మరి ఆ చెక్కలో ఉన్న అగ్ని మనం బయట తీయాలంటే అగ్నితోనే వీలవుతుంది, కానీ మరి వేరే దానితోనే వీలు కాదు. అవునా కదా, మనం కూడా పొయ్యిలో కర్రలు పెడతా ఉంటాం. కర్రలు ఎప్పుడు పెడతాం? మంట ఉంది కాబట్టి మనం కర్రలు పెడుతున్నాం. పొయ్యిలో కానీ మంట లేకుండా మనం ఎన్ని కర్రలు పెట్టినా కూడా మంట రాదు. అవునా? ఈవెన్ దో కర్రలు పెట్టినా కూడా నువ్వు ఫైర్ వేయాల్సిందే. అది ఫైర్ దానిపైన కొంచెం కిరోసిన్ వేసి, లేదా కొన్ని పిడకలు పెట్టి, లేదా కొన్ని కాగితాలు పెట్టి ఫైర్ అగ్గిపెట్టి పెట్టి పెడితే అప్పుడు ఇది దీపకమే, బిగ్ ఫైర్. అలా జీవులు తనలో సహజత్వంగా ఉండే దివ్య లక్షణాలు ఉన్నాయి, అవి అనంతంగా లేకపోయినా అల్పంగా ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడు విభువు, మన అణువు, మనలో చిన్న అల్పంగా ఉన్నాయి, కానీ భగవంతుడు అనంతంగా ఉన్నాయి. ఆ మనలో ఉన్న ఆ అల్పమైన ఆ యొక్క దివ్యమైన లక్షణాలు కూడా పూర్తి కవర్ అయిపోయినాయి. దేని చేత? ఈ భౌతికమైన మోడ్స్ గుణం చేత. అందువల్ల మనం మనలోనే ఆ క్షమాగుణాన్ని కానీ, లేదంటే ప్రేమగుణాన్ని కానీ, దయాగుణాన్ని కానీ, కరుణాగుణాన్ని, ఆ స్వభావాలని మనం ప్రదర్శించలేకున్నాం. అవి ప్రదర్శించాలంటే మనలోని మనకి ఆ యొక్క ఫైర్తో సాంగత్యం కావాలి. ప్రభుపాదం ఏం చెప్తారంటే, భక్తుని కరుణ మనపై ఉన్నప్పుడే మనం కృష్ణ చైతన్యం మేల్కొల్పగలుగుతారు. మనలో ఉన్న కృష్ణ చైతన్యం మేల్కొల్పేది కేవలం భక్తుడు మాత్రమే, మరొక వ్యక్తి కాదు. ఆ భక్తుడు ఇస్ ఫైర్. మనం ఈ యొక్క నిప్పు దాగి ఉన్న చెక్కల వండలం. ఎప్పుడైతే ఫైర్తో మనం కనెక్ట్ అవుతామో దెన్ మనం కృష్ణ కాన్షియస్ మనకు రివీల్ అవుతుంది. అప్పుడు మనం మెల్లిమెల్లిగా ప్యూరిఫికేషన్ పొంది మనలో కూడా అటువంటి లక్షణాలు మనం ప్రదర్శించగలుగుతాం కొంత గొప్ప. అందులో మనం ఎలా ఈ పద్ధతిని తీసుకెళ్తాం అంటే కేవలం శ్రవణ కీర్తన. శ్రవణ అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం, తర్వాత భగవంతుడి దివ్యనామాన్ని కీర్తించడం, భగవంతుడి దివ్య వైభవాల్ని మననం చేయడం, చదవడం, వినడం, ఇవన్నీ శ్రవణలో వస్తాయి. తర్వాత కీర్తన అంటే భగవంతుని గురించి కీర్తించి ఆయన దివ్యనామాన్ని కీర్తించేది, హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేసే సంకీర్తన. ఈ రెండు పద్ధతులను మనం ఎప్పుడైతే కాన్స్టెంట్గా చేస్తామో అప్పుడు మనం క్రమానుగతంగా మనం అభివృద్ధి సాధిస్తాం. ఎప్పుడు కూడా ఒకేసారి మార్చందు. మనం ఎప్పుడో ఇట్లా ఆలోచిస్తాం, నేను హరికృష్ణ మంత్రం జపిస్తాను చేస్తాను కదా, నాలుగు టక్కన మార్చారే అనుకుంటాం. ఎందుకంటే కలికాలం స్వభావం ఏంటంటే త్వరితగతిని లాభాలు పొందాలి, అప్పుడే మనం దాన్ని అది పర్ఫెక్ట్ అనుకుంటాం. త్వరితగతిని లాభాలు దొరకకపోతే అది సరైనది కాదని మనం పక్కన పెట్టేస్తాం. మెటీరియల్ వరల్డ్లో ఏదైనా యాక్టివిటీ భౌతిక లాభాలు కావచ్చు లేదా సుఖం కావచ్చు చూసినట్టయితే అది ఇమీడియట్ హ్యాపీనెస్ మనకు కలిగిస్తుంది, అందులో ప్రజలు దానికోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ స్పిరిచువల్ హ్యాపీనెస్ దొరకాలంటే ఇట్ విల్ టేక్ టైం. కానీ అందువల్ల దీనికి ఇది అది వద్దబ్బా, ఇది చాలా లేట్గా మనకు వస్తుంది అని దాన్ని వదిలిపెడతారు. కానీ ఆ విషయాల పట్ల మనం కొంచెం కష్టం తీసుకుని వెళ్ళినట్టయితే మనం ఆ యొక్క ఆనందం పొందగలుగుతాం. కృష్ణుడు కూడా భగవద్గీతలు ఏం చెప్తున్నాడంటే చివరి అధ్యాయంలోని, భౌతికమైన ఆనందం ప్రారంభంలో ఎంతో సుఖవంతంగా ఉంటుంది, అంత్యానికి అది భయంకరమైన దుఃఖాన్ని భయంకరమైన కష్టాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మికమైన ఆనందం ప్రారంభంలో ఎంతో దుఃఖకరంగా కష్టకరంగా ఉంటుంది, కానీ అంత్యంలో అనంతమైన ఆనందాన్ని అనంతమైన సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నాడు. అందరూ ఈ ఆధ్యాత్మికమైన ఈ కృష్ణ చైతన్య దివ్యమైన జ్ఞానాన్ని, ఈ కృష్ణ కాన్షియస్ని ప్రారంభంలో కష్టకరంగా ఉండొచ్చు, కానీ దాన్ని మనం పట్టుదలతో మనం అనుసరించినట్టయితే మనం క్రమానుగతంగా ఆ దివ్యమైన అనుభూతిని, ఆ దివ్య లక్షణాన్ని పెంపొందించుకోవచ్చు. అయితే మనం ఎలా ఇతరులని ఆ గౌరవించడం, కరుణించడం చూపించగలుగుతాం అని తీసుకున్నట్టయితే, ఇన్ జనరల్ ఒక చిన్న మనం ప్రాక్టికల్ అనాలిసిస్ తీసుకున్నట్టయితే, ఎవరినైనా మనం ఎవరి పట్ల ఏదైనా కోపం ప్రదర్శించాం, సారీ అవమానించామనుకో, ఒక వ్యక్తిని మనం ఇన్సల్ట్ చేసాం, ఇన్సల్ట్ చేస్తే మనం అతని నుంచి ఏం రప్పిస్తాం బయటికి, కోపాన్ని బయట తీస్తాం, అవునా కదా. ఇతరులు ఇన్సల్ట్ చేస్తే అతని నుంచి కోపం బయటకు వస్తుంది. అదేవిధంగా ఇతరులు మనం కీర్తించాం అనుకో, ఓ యువర్ స్వేర్ గేట్ అని మనం అన్నాం అనుకో, దాని అతని నుంచి ఏం బయటకు వస్తుంది, ప్రౌడ్, గుడ్, గర్వం బయటకు వస్తుంది. ఒకవేళ మనం ఎవరి పట్లైనా ప్రేమ ఆత్మ ఆప్యాయత ప్రదర్శించాం అనుకో, అప్పుడేమొస్తుంది బయటికి, అతని నుంచి కూడా ప్రేమ ఆత్మీయత బయటకు వస్తుంది. ఇష్టం అన్నట్టు, అవునా కదా. అంటే మనం ఇతరుల పట్ల ఏం ప్రదర్శిస్తున్నాం దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏమి ఇస్తున్నామో అది తిరిగి పొందుతావు. ఇతరులు నువ్వు అవమానించడం మొదలుపెట్టినట్టయితే అతని పట్ల కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఇతరులు నువ్వు కీర్తించడం మొదలుపెడితే అతనిలో గర్వాన్ని చూస్తావు. కానీ ఇతరులను ఇతరుల పట్ల ప్రేమని ఆప్యాయతను ప్రదర్శిస్తే అతని నుంచి అనంతమైన ప్రేమని అనంతమైన ఆప్యాయతను పొందుతావు అని ఇక్కడ వాడు. అక్కడ నారాయణ కూడా అదే చేస్తున్నాడు. ఎవరి పట్ల? ఈ దేవతల పట్ల. దేవతలు గర్వంతోనూ కోపంతో వారి యొక్క పదవి వ్యామోహంతో నరణాన్ని చేసే ఋషుల్ని, ఋషి చేసే యజ్ఞ తపస్సుల్ని భగ్నం చేయడం కోసం వచ్చారు. అది వారికి ఉన్న సహజమైన లక్షణం. కానీ నరణాన్ని దేవదేవుని శ్రీకృష్ణ భగవానుడు ప్రేమ ఆప్యాయత కరుణ కలిగి ఉన్నాడు కాబట్టి వారి పట్ల ఆ దేని ఆ ప్రేమని ప్రదర్శిస్తున్నాడు. ఆ ప్రదర్శించిన చేసే ఆ స్వభావాన్ని చూసి దేవతలు సిగ్గుతో తలంచుకున్నారు. సిమిలర్లీ ఇన్ దిస్ మన ఈ యొక్క పాజిటివ్ లేదని తీసుకుని చూసి మనం తెలుసుకోవచ్చు ఏంటంటే, మన ప్రతి వ్యక్తిగత జీవితాల్లో మనకు ఎవరైనా అపకారము హాని తలపెట్టినప్పుడు ఆ వ్యక్తి పట్ల మనం క్షమాగుణాన్ని ప్రదర్శించినట్టయితే ఆటోమేటిక్గా అవతల వ్యక్తి క్షమాగుణం ప్రదర్శిస్తాడు, లేకపోతే లొంగిపోతాడు వెంటనే ఇమీడియట్. కానీ అలా లొంగిపోలేకుండా మనం అలా ప్రదర్శించలేకపోవడం కారణం ఏంటంటే, మనం ఇక్కడ పూర్తిగా కవడే ఉన్నాం. దేని చేత? ఇల్యూజన్ చేత, అంటే మాయావతో పూర్తిగా వసలే ఉన్నాం. ఇంతకుముందు మనం చెప్పుకుంది ఏంటి, దారుల్లోని ఫైర్ ఉంది అంటే మనలో కూడా ఆ దివ్యమైన క్వాలిటీస్ ఉన్నాయి, మనకు కూడా అల్పంగా ఉన్నాయి, బట్ స్టిల్ ఈస్ దేర్. బట్ అవి బయటికి రావట్లేదు. ఎందుకోసం అంటే కంప్లీట్ కవర్ అయి ఉన్నాయి కాబట్టి. ఈ కవరింగ్ అయిన ఈ ఎలిమెంట్స్ బయటకు తొలగిస్తే మనలో ఉన్న అద్వీమైన లక్షణం బయట తీసుకెళ్తాం. అది ఎవరి ద్వారా వీలవుతుంది? కేవలం భక్తుల ద్వారా వీలవుతుంది. అందువల్ల మనందరూ కూడా ఈ కలుష్యాలతో పూర్తిగా కప్పబడి ఉన్నాం కాబట్టి, ఈ కలుష్యాల ముందు మనం ఎప్పుడైతే ప్యూరిఫికేషన్ చేసుకుంటామో, పవిత్రత పొందుతామో, దెన్ మనం ఇటువంటి లక్షణాలు కొద్ది గొప్ప మనం ప్రదర్శించగలుగుతాం. భగవంతులా చేయడం మన వల్ల కాదు, బికాజ్ వీఆర్ పార్ట్ అండ్ పార్టిసిపల్స్, మన చిన్న అంశాలు కాబట్టి కొంచెం మాత్రం మనం ప్రదర్శించగలుగుతాం. దానివల్ల ఎంతో లాభం కూడా ఉంది. కానీ మనం కోపం చూపించడం వల్ల, లేదా అసూయ చూపించడం వల్ల, లేదా ద్వేషం చూపించడం వల్ల మనం అటువంటి లాభాలు, అటువంటి దివ్యమైన లక్షణాలు మనం ప్రదర్శించలేము, అటు ఆశ్రత కూడా పొందలేము. అంటే తిరిగి కోపం చూపించి అతని నుంచి కూడా మనం ప్రేమ పొందలేము, లేదంటే అతన్ని అవమానించి అతని నుంచి మనం ఆప్యాయత పొందలేము, లేదా అతన్ని ద్వేషించి అతని నుంచి అనురాగం పొందలేము. ఇవన్నీ వీలు కావు, ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్తిగా ఉదాహరణకొని విరుద్ధం. అందులో మొట్టమొదటిగా మనకే మనం దాన్ని పవిత్రీకరణ చేసుకోవాలి. ఆ పవిత్రీకరణ పద్ధతి ఏంటంటే శ్రవణ కీర్తనలు, హరికృష్ణ మహామంత్రాన్ని మనం కాన్స్టెంట్గా తీవ్రంగా జపం చేయాలి. తీవ్రంగా జపం చేసినప్పుడే వ్యక్తిలో పరివర్తన రావడానికి అవకాశం ఉంది, లేకపోతే అవకాశం లేదు. అంటే మనకి ఇవ్వబడిన ఉదయం కార్యక్రమాన్ని పర్ఫెక్ట్, ఉదయాన్నే ఖచ్చితంగా మనకు 7 గంటలలోపు మన 16 మాలు జపం పూర్తి చేసుకోవాలి. ఆ జపం పూర్తి చేసిన సమయంలో ఎట్టి బస్సులో మనకి డైరెక్షన్ చేంజ్ చేసుకూడదు. హరే కృష్ణ మంత్రం వెండంకో, కనీసం అండంకో, వెండం చదువుతుందాం. ఫస్ట్ అందం హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నువ్వు కాన్స్టెంట్గా ఎప్పుడైతే అందావో అది అని అని ఒకరోజు కరెక్ట్గా వింటాను. విన్న తర్వాత దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెడతాం. ఆ విధంగా ప్యూరిఫికేషన్ అవుతూ ఒకరోజు పరిమితంగా వ్యక్తిగా మారుతాం. అందులో అలా కాకుండా మనం జపం చేస్తున్నప్పుడు మనం వేరే వేరే విషయాల గురించి మాట్లాడేది, లేదంటే వేరే వేరే విషయాల గురించి ఆలోచించేది, లేదంటే మనం రకరకాల కార్యక్రమం ఎంగేజ్ అవుతుంది ఫేస్ చేస్తాం అనుకో, మనం ఆ పవిత్రీకరణ పొందే పద్ధతిని ఆలస్యం చేసుకుంటాం. అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ లేట్. దానివల్ల మనం పొందే లాభం లేదు. అందులో త్వరితగతి మనం ప్యూరిఫికేషన్ కావాలంటే వన్ హ్యాస్ టు బి వెరీ సీరియస్ ఇన్ అవర్ డివోషన్ సర్వీస్ అంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందులో ఈ శ్లోకం మతలు మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, దివ్య గుణాలని మనం ఈ నారాయణ కలిగి ఉన్నారు. అతడు క్షమాగుణంతో దేవతలను క్షమించి వాళ్ళకి అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇచ్చి కానుకలు ఇచ్చారు. ఆ విధంగా చేయడం ఈ దేవతలు వనముడు ఇతర పరివారంతో కూడా సిగ్గుతలు ఉంచుకుని భగవంతుని కీర్తిస్తున్నారు. అదేవిధంగా మనం ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇతరులను మనం అవమానించినా మనం సహించాలి. కృష్ణుడు నాకు వేరే వ్యక్తిని అవమానం మనం పొందామంటే, నేను ఇంతకుముందు ఎవరినో అవమానించుంటాను, నేను వేరే వ్యక్తిని ఎప్పుడో నేను ఖండించి ఉంటాను, అందువల్ల నేను ఈ విధంగా ఫలితం పొందుతున్నాను అని మనం ఓర్చుకోవాలి. అప్పుడు అది అక్కడతో ఆగిపోతుంది, కానీ మనం ఉద్రేకంతో అతని మీద తిరగబడేదే అది పెరుగుతుంది. అదేవిధంగా ఇతరులు మనం పొగిడారు, పొగిడితే మన వెంటనే గర్వం పొందకూడదు. పొగిడారంటే ఎందుకోసం పొగిడారు? కృష్ణుని యొక్క సేవలో నేను ఎముకనే ఉన్నాను కాబట్టి నా సేవలో ఏదో ఒక ప్రదర్శించింది కూడా అది కృష్ణు యొక్క ప్రోద్బలమే. అందువల్ల ఈ పొగడ్తంతా కృష్ణుడికి చెందాలి అని మన కృష్ణుడికి గురువుకి అందించాలి. అలా అందించడం మనకి ఇష్టం లేదు, నేనే చేశాననుకుంటాం, అది మనం అందుకు మనం గర్వంలోకి వెళ్తాం. అందులో ఆ గర్వం అనేది మనం పొందకూడదు. దెన్ ఇతరుల నుంచి ఆప్యాయత అనురాగం పొందినప్పుడు మనల్ని సహసిద్ధంగా ఉన్న ఆప్యాయత అనురాగాన్ని మనం పంచుకోవాలి. అది దేనికోసం? కృష్ణ చేతిని అభివృద్ధి కొరకు మాత్రమే, అంతేకాని మరే ఇతర కార్యక్రమాల కోసం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ శ్లోకంలో ఏదో కొద్ది గొప్ప తెలుసుకున్నాను. యాక్చువల్గా దీనిలో నాకు దీనిలో ఏవైతే మనం చెప్పుకున్నాం ఇందులో ఉన్న ఏ గుణం ఒకటి లేదు అందులోని ప్రయత్నించాను ఒకరోజు కరెక్ట్ కావడానికి. ప్రే ఫర్ మీ. హరే కృష్ణ. ఎనీ డౌట్ ఆర్ క్లారిఫికేషన్? యా
హరే కృష్ణ. ఇది భృగు మహర్షి యొక్క త్రిమూర్తులని పరీక్షించే దాని గురించి చెప్పారు కదా, బ్రహ్మదేవునికి కానీ శివునికి కానీ ఈ యొక్క బ్రహ్మదేవునికి అయితే నీకు పూజలు భూలోకంలో లేదు, తర్వాత శివునికి వర్షిప్ ఉంది అని చెప్పేసి చెప్పారు. దానికి స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? ఏ విధంగా, ఎందుకు ఆ విధంగా చెప్పారు? ఎందుకు లింగ రూపంలోనే శివుని పూజిస్తారు?
ఎందుకోసం అంటే బాలాజీ ప్రత్యేకించి బౌద్ధిలో రావాలి, ఆయన ప్రాష్టం జరగాలి. ఆయన ప్రాష్టం జరగాలంటే ఆయన భక్తులతో చేయించుకుంటాడు, ఇంకెవరితో చేయడు. ఇప్పుడు నువ్వు నగర సంగీతకి వెళ్ళాలంటే ఎవరితో వెళ్తావు? కుర్రబోతే వెళ్తావు, ఇంకెవరితో పోవు, అంతేనా? అవునా కదా? ట్రూ కదా? ఒప్పుకుంటే ఒప్పుకోవా, అవునా? ఇంకెవరితో పోవు కదా, నీ వల్ల కాదు కూడా. సిమిలర్ దేవాదేవి శ్రీకృష్ణుడు కూడా ఈ జగత్తులో తన దివ్యమైన నీళ్ళు చేయాలంటే తన భక్తుల్ని ఎంచుకుంటాడు, వేరే వాడిని ఎంచుకోడు. ఆ భక్తుల్ని రకరకాల పోర్షన్లు క్రియేట్ చేస్తాడు. నువ్వు ఆ పోర్షన్ చేయి, నువ్వు ఏ పోర్షన్ చేయి, నువ్వు ఏ పోర్షన్ చేయని వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ కృష్ణుని ప్లీజ్ చేస్తారు. అంతేగాని వాళ్ళందరూ ఆ విధమైన వ్యక్తులు కారు. అదే గుర్తించాల్సి. ఎస్ కరెక్ట్. నేను ఇప్పుడే చెప్పాను, భగవంతుడు ఏదైనా దివ్యమైన లీలు చేసినప్పుడు తన భక్తుల్ని ఎంచుకుంటాడు. వారు ఆ కార్యక్రమం చేసే విధంగా, ఒక వ్యక్తిని చెడు పనికి చేసే విధంగా, ఒక వ్యక్తిని మంచి పని చేసే విధంగా, ఒక వ్యక్తి మంచి చెడు మధ్య ఉండే విధంగా రకరకాలుగా ఆయనే క్రియేట్ చేస్తాడు. అండ్ ఎగ్జాంపుల్, సినిమా డైరెక్టర్ సినిమాలో రకరకాల క్యారెక్టర్లు ఎంచుకుంటాడు ఆ కథని సమాజానికి తెలియజేయడం కొరకు. సమాజంలో ఆ కథలో ఉండే హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, కామెడియన్ ఉంటాడు, హీరోయిన్, డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ చెప్పిన విధంగా వాళ్ళు యాక్ట్ చేస్తారు అంతే. కానీ నిజాన్ని చూస్తే వాళ్ళ విలన్ కాడు, వీడు హీరో కాడు, అవునా? ద సేమ్ వే ఆధ్యాత్మికత దేవతని శ్రీకృష్ణ భగవానుడు బద్ధజీవులను మనని ఉద్ధరించడం కొరకు, తిరిగి తన భగవంతుడి ప్రేమ పెంపొందించుకోవడం కోసం, ఇగో చూడండి ఈ మీద కార్యక్రమం చేయడం ద్వారా ఈ మీద రావచ్చు, ఇటువంటి సిచ్యువేషన్ చేస్తే ఇట్లా అవుతారు అని చెప్పడం కొరకు తన భక్తుల్నే ఏర్పాటు చేసుకుంటాడు. నాయనా నువ్వు కోపంగా ప్రదర్శించు, నువ్వు ద్వేషం కలిగి ఉండు, నువ్వు అది చెయ్యి అని కృష్ణుడే డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత మొత్తం కార్యక్రమం అయిన తర్వాత అందరినీ మన తన కార్యక్రమం ఏమని చేసుకుంటాం.
భగవద్గీత కి
జై,
ఇంద్రాశ్మద్ భాగవతం కి
జై,
శ్రీ రాధా గోవింద శ్రీకృష్ణ శ్రీరాజ కి, శ్రీ గౌనితాకి, శ్రీ ప్రభుపాదకి జై.